ఓం శ్రీ సాయిరాం లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా శ్రావ్యమైన పాటలతో స్వామి ప్రేమతత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా తెలియజేసిన బ్రదర్ చందు విజయ్ కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలు వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూన్ అయి ఉండండి.
సాయీశం దయానిధిం సనాతన సారథిం సుందర రూపిణం మంగళ
త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ శ్రీ సాయిదేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూకి దిగి వచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదపద్మాలకు శతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ ఆ ప్రేమస్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామం ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని ప్రశాంతలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాల్లో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది గణేష్. మన జీవితంలో అతి ముఖ్యమైన సూత్రాలు గాని ఆచరించవలసినవి కాని చాలా చిన్నవి అన్న సంగతి మనం మర్చిపోతూ ఉంటాం. జీవితం సార్థకతను అందాలంటే ఏదేదో చేయాలి అన్న దీర్ఘ ఆలోచనలో ఉంటాం. కాని మన జీవితాల్లో వెలుగును నింపి ఆనందాన్ని తెచ్చిపెట్టి నలుగురితో సామరస్యభావంతో మెలిగేలాగా చేసేవి చాలా చిన్న చిన్న విషయాలు. స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అని పెద్దలు ఊరికే అనలేదు. స్వామి కూడా తమ ప్రబోధాలను మనబోటి మానవులకి సులువుగా అర్థమయ్యేలా జీవిత సత్యాలను ఆధ్యాత్మిక సూత్రాలను సులువుగా ఎంతో సులువుగా అరటిపండు వలిచిపెట్టినట్టుగా చెప్పారు. ఈనాడు అలాంటి ఒక చిన్న కాదు చాలా ముఖ్యమైన విషయం గురించి ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇది తప్పక పెంపొందించుకోవలసిన ఒక ముఖ్య లక్షణం అని చెప్పాలి. ఇది లేకుండా మానవుడు కానే కాదు అంటారు స్వామి. అది కృతజ్ఞత. ప్రతి మనిషికి ఉండవలసిన లక్షణం అనుకోండి, గుణం అనుకోండి. దాన్ని ఏ పేరైనా పెట్టి పిలుచుకోవచ్చు, కాని కృతజ్ఞత మనకి తప్పనిసరిగా ఉండాలి అంటారు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు. సరే, ఇది ఇలా ఉండాలి అని తెలుసుకున్నప్పుడు ఎన్నెన్నో ప్రశ్నలు మన మనసులో తలెత్తుతాయి. అసలు కృతజ్ఞత అంటే ఏమిటి? ఎవరికి కృతజ్ఞత చూపించాలి? అసలు ఎందుకు కృతజ్ఞత చూపించాలి? ఏ స్థాయి వరకు, అంటే ఎంతవరకు కృతజ్ఞత చూపించాలి? ఇలా చెప్పుకుంటూ పోతే మన మనస్సు ఉన్నది ప్రశ్నించడానికైతే మరి దానికి సమాధానపరచడానికి ఏవో కావాలి కదా. మన హృదయం బుద్ధి ఉన్నది దానికి సమాధానం ఇవ్వడానికి. కృతజ్ఞత అంటే ఏమిటి? కృతజ్ఞత అంటే మనకి ఎవరైనా ఏదైనా ఉపకారం చేసినా సహాయం చేసినా దానికి ప్రత్యుపకారంగా తెలిపే ఒక భావాన్ని మనం కృతజ్ఞత అంటాం. మన మనసు ఎదుటివారు చేసిన ఆ సహాయానికి మనసులో వారికి కూడా నేను ఏదైనా చేయాలి అని కలిగే ఒక తీయని భావన. మనకి సందేహం రావచ్చు, అసలు మనం ఎందుకు కృతజ్ఞత తెలపాలి? సహాయం చేయడం వారి బాధ్యత కదా అని భావించవచ్చు. కాని ఈ కృతజ్ఞత ఎందుకు మనం అలవర్చుకోవాలో స్వామి మాటల్లో విందాం. అప్పుడు మనం వివరంగా ఈ అంశం గురించి మాట్లాడుకుందాం. మరి స్వామి ఏం చెప్తారో చూద్దామా.
మానవుల ప్రధానమైనటువంటి గుణము, భగవంతుడు అనుగ్రహించినటువంటి గుణము కృతజ్ఞత. సూర్య నమస్కారం లోపల భారతీయ సంస్కృతిని పురస్కరించుకుని నమస్కారం చేసేటువంటి వారు సూర్య నమస్కారములు. అందులో ఒక పదం ఏర్పడినటువంటిది, కృతజ్ఞాయ నమః అన్నారు. అనగా సూర్యుని యొక్క తేజస్సు అణుమాత్రమైన భావంతో మానవుని యొక్క నేత్రముల లోపల చేరి ఉంటుండాలి. చంద్రమా మనసోజాత చక్షో సూర్యో అజాయత. ఏ మానవుడు చేసిన మేలుకు మర్చిపోయి కృతజ్ఞుడిగా రూపొందుతాడో అటువంటి వాడి నేత్రము ఉండి ప్రయోజనం లేదన్నారు. అట్టివాడు లోకము లోపల అంధుడనే చెప్పవచ్చును. సూర్యుడే తన నేత్రం నుంచి వదిలిపోతున్నాడు. ప్రతి మానవుని కూడాను ఎవరైనా కూడా సరే ఏమి చేసినప్పటికీ చేసిన మేలును మరవకుండా ఉండాలి. ప్రాణమునైనను సులభంగా వదలవచ్చును, కాని ఈ కృతజ్ఞతను మనం మరవకూడదు. ఎన్ని ఉపకారంలో పొందుతున్నాము, ఎన్ని సహాయంలో అందుతున్నాము, కానీ మానవుడు దానిని కించిత్ కూడాను తలంచడం లేదు. స్వార్థము స్వార్థము స్వార్థము, ఇలాంటి మూర్ఖత్వం జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు మానవుడు. ఇలాంటి మూర్ఖులకు మానవత్వం అని ఎట్ట చెప్పాలి?
మానవునికి స్వభావరీత్యా ఉండవలసిన లక్షణం ఈ కృతజ్ఞతాభావం. మరి కృతజ్ఞత లేకపోవటం అనేది చాలా పెద్ద పాపం అంటారు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు. ఈ పాపమే మానవుని తలవంచి అనేక విధాలైన బాధలకు గురిచేస్తుంది. ఎవరి వలన నేను ఈ స్థాయికి రాగలిగాను, ఎవరి వలన నేను ఈ కీర్తిని అనుభవించగలుగుతున్నాను, ఇంతటి అభివృద్ధికి నా అభివృద్ధికి ఎవరు కారణం అని ఉపకారమును మర్చిపోతున్నారు. ఈ ఉపకారం మర్చినవాడు దైవదృష్టిలో చచ్చినవానితో సమానమంటారు బాబా. అందుకే కృతజ్ఞత లేని వాని జీవితం చావుతో సమానం. ఎవరి వల్ల మనం ఈ ఉపకారం పొందామో వారికి మనం కృతజ్ఞత చూపించాలి. ఈనాడు మనం చాలా పెద్దవాళ్లం అవ్వచ్చు, విద్యావంతులం అవ్వచ్చు, ఎన్నో డిగ్రీలు పొందొచ్చు, కాని ధనవంతులం కూడా కావచ్చు, అధికారులు కావచ్చు, కాని ఆ స్థాయికి మనం రాగలిగినందుకు కారణం ఎవరు? ఎవరి ప్రోత్సాహంతో ఎవరి ప్రోద్బలంతో మనం అంతవరకు చేరగలిగాము అనే విషయం మనం మర్చిపోతున్నాం. కనుకనే మానవుడు తన విలువలన్నింటినీ నిర్మూలం చేసుకుంటున్నాడు అని అంటారు మన స్వామి. ఈ అహంకారము, ఆడంబరము, అత్యాశ ఈ మానవత్వాన్ని పూర్తిగా భస్మం చేసేస్తోంది అని స్వామి సెలవిచ్చారు. మరి మనం ప్రస్తుతం ఉన్న స్థాయికి మనం చేరుకోవటానికి గల కారకులు ఎవరు? మన జీవితంలో మానవుడు సంఘజీవి అంటాం కదా, మనిషి ఒంటరిగా బతకలేడు. ఎందుకంటే అతను ఉన్న స్థాయికి చేరుకోవటానికి ఎంతో మంది కారకులవుతారు. ఆ కారకులెవరో, మనం ఎవరెవరికి ఈ కృతజ్ఞత అనేది తెలుపుకోవాలో ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. మన తల్లిదండ్రులు. ముందుగా మనం ఈ భూమిపై రావటానికి కారకులైన వారు మన తల్లి తండ్రి. స్వామంటారు, మీ దొడ్డు, మీ బ్లడ్డు, మీ ఫుడ్డు ప్రతిదీ స్వామి మీ తల్లిదండ్రులు ఇచ్చిన ఆ ప్రసాదం వల్ల మీకు దొరికినవే. మొట్టమొదటిగా మన తల్లికి మనం ఎప్పుడూ కృతజ్ఞతాభావం చూపించుకుంటూ తల్లికి తగినటువంటి ప్రేమను అందించాలని స్వామి చెప్తారు. ఎందుకంటే నవమాసాలు తన గర్భంలో మనల్ని మోసి ఎన్నో ఇబ్బందులకు గురై అన్నింటినీ తట్టుకొని నెట్టుకొని వచ్చి ఒక జీవికి జన్మనిస్తుంది తల్లి. మరి అటువంటి బాధను ఓర్చుకొని ఎన్నో కష్టాలను ఎదుర్కొని జన్మనిచ్చిన ఆ పిల్లలు తల్లికి ఎంతో కృతజ్ఞతను తెలుపుకోవాలి. స్వామి ఇప్పుడు మనకు చెప్తారు కదా, చెడ్డవాడైన కొడుకు ఎక్కడన్నా కనిపిస్తాడు గాని, చెడ్డవాడైన పిల్లలు ఉంటారు గాని, చెడ్డదైన తల్లి ఎక్కడా ఉండదు అని చెప్తారు. ఎందుకంటే మాతృభావం అటువంటిది. అందుకే మనం మాతృమూర్తికి మొట్టమొదటిగా కృతజ్ఞత తెలుపుకోవాలంటారు భగవాన్. మనం రాత్రింబగళ్ళు ఎంత కష్టపెట్టినా సరే దాన్ని ఓర్చుకొని ఏమాత్రం విసుక్కోకుండా మన పనులు సపర్యలో చేసిన మన అమ్మకి మొట్టమొదటిగా మనం కృతజ్ఞత తెలుపుకోవాలి. అది మన కనీస కర్తవ్యం. మానవుడిగా జన్మించిన తరువాత తల్లిని ఆనందపరచడం అనేది ముఖ్యమైన మన బాధ్యత. తల్లి ప్రథమ గురువు. మరి తల్లి తరువాత తల్లి మనకి తండ్రిని చూపిస్తుంది, పరిచయం చేస్తుంది. తండ్రి తన సాయిశక్తులా పనిచేసి మొత్తం కుటుంబాన్ని పోషించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు నిరంతరం. తనకున్న ఎన్నో బాధలను తట్టుకుని నెట్టుకుని వచ్చి పిల్లలు తనదైన స్థాయికి చేరుకోవాలి, తనకన్నా ఉన్నత వ్యక్తులు కావాలి అన్న సదుద్దేశంతో ఎంతో శ్రమించి మనం మంచి స్థాయికి చేరేలా ప్రోత్సహిస్తాడు తండ్రి. మరి అంతటి తల్లిదండ్రులకి మనం మొట్టమొదటిగా కృతజ్ఞత తెలుపుకోవాలంటారు స్వామి. ఏ విధంగా కృతజ్ఞత తెలుపుకోవాలి? మనం స్వామివారి జీవితాన్ని చక్కగా చూసినట్లయితే అర్థమవుతుంది. ఇప్పటికీ కూడా స్వామివారి తల్లిదండ్రులకు ఎంతో శ్రద్ధను చూపించి వారిని ఎప్పుడూ ఆనందపెట్టేవారు స్వామి. మన ఈశ్వరమ్మ గారిని తీసుకోండి. ఆమె స్వామిని అడిగిన 3 కోరికలు స్వామి తలుచుకున్న దానికన్నా చాలా ఎక్కువగా ఆమె కోరికను తీర్చిపెట్టారు. ఎందుకంటే అవి నిస్వార్థమైన కోరికలు కదా. ఆ కృతజ్ఞతాభావం స్వామి తల్లి పట్ల చూపించారు. తండ్రిగారు తల్లిగారి పట్ల ఎంతో ప్రేమగా వ్యవహరించిన స్వామి ఆ విధంగా తల్లిదండ్రులకు ఏ విధంగా సేవ చేయాలి అనేది మనకి ఆదర్శంగా నిలిచి చూపించారు. తరువాత గురువును పరిచయం చేసేది తండ్రి. గురువు దగ్గరికి తీసుకువెళ్తాడు తండ్రి విద్యను అభ్యసించటానికి, మనం విద్యావంతులు కావటానికి, చదువు నేర్చుకోవటానికి, సకల కళలు నేర్చుకోవటానికి మన గురువులు ఎంతో ముఖ్యమైన భూమికను వహిస్తారు. మరి తరువాతి క్రమంలో వారికి మనం కృతజ్ఞత తెలుపుకోవాలి. తరువాత వరుసలో వచ్చేవారు సమాజము. మనం 4 పాటు జీవించాలంటే, మనం ఏదైనా కష్టంలో ఉంటే మన తోటివారి సహాయాన్ని మనం అర్థిస్తాం. ఎందుకంటే మనం ఇబ్బందిలో ఉన్నప్పుడు పక్కవాడు సహాయపడకపోతే మనం ఆ కష్టం నుంచి బయటికి రావటం చాలా కష్టం. అందుకే మనకెన్నో విధాలుగా సహాయం చేసే ఈ సమాజాన్ని, సమాజం వైపు మనం కృతజ్ఞతను తెలుపుకోవాలి. మనం ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి ప్రయాణం కావాలంటే ఏదో ఒక ప్రయాణ విధానం కావాలి. ట్రైను గాని, బస్సు గాని, ప్లేను గాని, దాన్ని నడిపించేవాడు ఒకడుండాలి. ఆ ప్రయాణ మాధ్యమాన్ని సృష్టించినవాడు ఇంకొక మనిషి కావాలి. మరి నిరంతరం మనం కదులుతూ ఉండే ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ మనకి సహాయం చేస్తున్నారు అన్న భావం ఎప్పుడూ మనలో నిరంతరం కదులుతూ ఉండాలి. అందుకే మనం సమాజానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. తరువాత ఎంతో ముఖ్యమైనది ప్రకృతి. స్వామి ఎప్పుడూ చక్కగా చెప్తూ ఉంటారు, అనిత్యమైన, అశాశ్వతమైన, అసత్యమైనటువంటి ప్రాకృతమైనటువంటి విషయాలకు మనం ఎన్నో ట్యాక్సులు కడుతున్నాం, ఎంతో కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. ఉదాహరణకి మనకెవరన్నా ఏదన్నా పడిపోతే దాన్ని తీసివేసి తిరిగి మనకి ఇచ్చారనుకోండి, వారికి మనం థ్యాంక్స్ చెప్తున్నాం. కాని స్వామి చక్కని ఉదాహరణతో ఇది తెలుపుతున్నారు. మరి ఎంతయో కృతజ్ఞత తెలుపుకుంటున్నాం నిత్యమైన, సత్యమైన, శాశ్వతమైన జీవితానికి అవసరమైన సమస్త శక్తులను మనం అనుభవించడానికి అందిస్తున్న భగవంతునికి మనం ఏం ట్యాక్స్ ఇస్తున్నాము, మనం ఏమి థ్యాంక్స్ చెప్తున్నాము, ఇంకా భగవంతుడు ఇదివ్వలేదు అదివ్వలేదు అని దూషిస్తూ ఉంటాం. ట్యాంక్లో ఉన్న నీరు పంపుల ద్వారా మన ఇంటికి సప్లై చేసినందుకు మున్సిపాలిటీ వారికి ట్యాక్స్ కడుతున్నాం కదా. మన స్థలంలో మనం ఇల్లు కట్టుకుని మున్సిపాలిటీ వారికి హౌస్ ట్యాక్స్ కడుతున్నాం. కరెంటు ఫ్యాన్ను మన ఇంట్లో ఉపయోగించడానికి ఎలక్ట్రిసిటీ ట్యాక్స్ కడుతున్నాం. ఎవరైనా చిన్న సహాయం చేస్తే ఇందాక నేను చెప్పినట్టు థ్యాంక్స్ చెప్తున్నాం. మన కర్చీఫ్ క్రింద పడిపోయి దాన్ని ఎవరైనా తీసిస్తే మళ్లీ థ్యాంక్స్ చెప్తాం. అయితే ఇంత చక్కని అందమైన ప్రకృతిని మనకి అందించి గలగల పారే సెలయేళ్ల ద్వారా, గలగలా కురిసే వర్షం ద్వారా మనకి నీరందించి, హాయిగా వీచే గాలి ద్వారా మనకి శ్వాసను అందించి, సూర్యోదయం మన కళ్ల కాంతినందించి, చెట్లు పుట్టలు గుట్టలు ప్రతి రకంగా మనిషికి సహాయం చేసే ఈ ప్రకృతి ద్వారా భగవంతునికి మనం ఏ విధంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాం అని స్వామి ఒక్క ప్రశ్న వేస్తారు. ఇది చాలా ఆలోచించదగిన విషయం. ఎందుకంటే మనం ప్రకృతిని తీసుకున్నట్లయితే అది ఏ విధమైన ప్రత్యుపకారాన్ని కోరకుండా మనకి ఇస్తూ ఉంటాయి. ఒక నది పారుతూ ఉంటే అదెప్పుడైనా అడుగుతుందా నాకిదివ్వండి అదివ్వండి నాకు పూజ చేయండి అనెప్పుడూ కోరదు. అదలా పారుతూనే ఉంటుంది, మనకలా నీళ్లు అందిస్తూనే ఉంటుంది. గాలి ఎప్పుడైనా ఒకసారి ఆగి నాకు కృతజ్ఞత తెలపండి అని అడుగుతుందా? ఎందుకంటే ఆగేంత మాత్రాన మన ప్రాణం పోతుంది కాబట్టి దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతాయి. స్వామి చక్కగా చెప్తారు కదా, తన సమయానికి తాను సూర్యుడు చక్కగా డిసిప్లిన్తో ఉదయాన్నే ఉదయిస్తాడు, సాయంకాలకి అస్తమిస్తాడు. ప్రకృతిలో ప్రతి పని దానంతట అదే చక్కగా ఒక డిసిప్లిన్తో ఒక క్రమశిక్షణతో క్రమము తప్పక మింట ప్రతిదినంబు భానుండు ఉదయాస్తమయముల నందనేల. ఇలా ప్రకృతిలో ప్రతి ఎలిమెంట్ కూడా చక్కగా తన పని తాను చేసుకుంటూ మనిషికి ఉపయోగపడుతుంటే అన్నీ తీసుకుని 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 మనం భగవంతునికి కృతజ్ఞత ఎలా తెలుపుకుండా ఉంటాము అనేది స్వామి అడిగే ప్రశ్న. దానికి మనం జవాబు ఇవ్వాలి. జవాబు ఇవ్వాలంటే మనం దాన్ని నిత్య జీవితంలో పాటించాలి. అందుకే భారతీయ సంస్కృతిలో ఎంతో చక్కగా ప్రకృతిలో ఉండే ప్రతిదీ భగవంతునితో సమానం, ఏ భేదభావం లేకుండా చెట్టుని పుట్టని నదిని గుట్టని అన్నిటినీ పూజిస్తూ ఉంటాం. తద్వారా మన ప్రార్థన వల్ల మన పూజల వల్ల ఆ భగవంతునికి ఆ సౌకర్యాలు మనకు కల్పించినందుకు కృతజ్ఞత తెలుపుకుంటాం. తరువాత మన స్నేహితులు, ఎంతోమంది మన స్నేహితులు కూడా ఎన్నో రకాలుగా వాళ్లు కూడా సమాజంలోకి వస్తారు. కొంతమంది మనకి చాలా ప్రాణ స్నేహితులకు ప్రాణ సమానంగా ఉంటూ ఉంటారు. వారికి కూడా ఎంతో చక్కగా సహాయం చేసి ప్రత్యుపకారం చేసి ఈ కృతజ్ఞత అనే భావాన్ని తెలుపుకోవాలి. మరి భగవంతుడికి నిరంతరం కృతజ్ఞత తెలుపుకోవాలంటే స్వామి ఒక చక్కని ఉపాయం చెప్తారు మనకి. అదేంటంటే ప్రార్థన. ఈ ప్రార్థన అనేది మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు భగవంతునికి మనకి కృతజ్ఞత తెలుపుకున్నట్టు ఉంటుంది, మనం కృతజ్ఞత తెలుపుకున్నట్టు ఉంటుంది. పొద్దున్న లేస్తూనే, ఇది చాలా సింపుల్ అండి, ఎందుకంటే రెండు సార్లు మనం అలవాటు చేసుకున్నట్లయితే ప్రతిసారి అది అలవాటైపోతుంది. పొద్దున లేచిన వెంటనే భగవంతునికి చక్కగా మనసులో ప్రార్థించుకుని, స్వామి మీరు నాకు జీవించడానికి కాలం గడపటానికి ఇంకొక రోజును ప్రసాదించారు, రాత్రంతా చక్కగా పడుకుని సకల సౌకర్యాలు కల్పించి నన్ను పొద్దున్న లేసేటట్టు చేశారు, దానికి మీకు కృతజ్ఞత. మరి ఈ రోజంతా మిమ్మల్ని తలుచుకుంటూ మీకు ఇష్టమైన కార్యాలు చేస్తూ ఈ రోజును గడపాలి అన్న ఒక ప్రార్థనతో మనం దినాన్ని ప్రారంభించితే మనకి అది ఎంతో మేలును చేస్తుంది. రాత్రి పడుకునేటప్పుడు ఒక్కసారి భగవంతుడికి. భగవంతుని ఎంతో మంది రూపంలో భగవంతుడు చేసిన సహాయాలకి మేలుకి మనం మరొకసారి, స్వామి మీరు ఈ రోజంతా నాతో పాటు ఉండి ఎన్నో విధాలుగా నాకు సహాయం చేశారు, మరి దానికి కృతజ్ఞతగా నేను మీకు నా మనసులోని ప్రార్థనను, మనసులోని ప్రేమభావాన్ని అర్పిస్తున్నాను. మళ్లీ తిరిగి రేపు ఉదయం లేచి యథాశక్తి పనిచేసి మీకు నన్ను నేను అర్పించుకునేటట్టుగా చేయండి అని ఒక్క ప్రార్థన పొద్దున్న సాయంకాలం ఇలా ప్రారంభిస్తే మనకి అది ఎంతో మేలును చేస్తుంది. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు కాని మన జీవితంలో అనుకోని మార్పులు తీసుకొనొస్తాయి ఆ అలవాటును మనం చేసుకున్నప్పుడు. స్వామి ఎంతో చక్కని ఉదాహరణలు మనకి ఇస్తారు. ప్రతి అవతారం వచ్చేది ఉదాహరణగా నిరూపించి మానవుడు ఏ విధంగా తన జీవితాన్ని గడపాలి అని చూపించడానికే. మరి ఈ చక్కని పాట తర్వాత మనం ఆ ఉదాహరణల్లోకి వెళ్దాం.
మా జీవనాధారమా, మా హృదయ సంగీతమా, మా జీవనాధారమా, మా హృదయ సంగీతమా, మా ప్రేమ ప్రతిరూపమా. సాయి నీ ప్రేమ మాదే సుమా, మా జీవనాధారమా, మా హృదయ సంగీతమా. మా తుంసే ప్యారా జగ మే కోయీ నహీ, తుమ్ బిన్ కోయీ నహీ, మా తుమ్సే ప్యారా జగ మే కోయీ నహీ హై, మా మేరా జగ మే తుమ్ బిన్ కోయీ నహీ. దిల్ మే బస జాఓ ప్రేమ బరసా,
స్వామి రామావతారాన్ని చక్కగా ఉదహరించి చెప్తూ ఉంటారు మనందరికీ ఈ కృతజ్ఞతాభావం గురించి. పట్టాభిషేక సమయంలో ప్రప్రథమంగా రాముడు హనుమంతునికి కృతజ్ఞతలు తెలుపుకుంటాడు. ఏమంటాడో విందాం. ఎందుకంటే భగవంతుడు ఆ స్థాయికి వచ్చి మాట్లాడుతున్నాడంటే మనం ఏ విధంగా ప్రవర్తించాలో అది చూపించటానికే. ఈనాడు ఇట్టి కళ్యాణకరమైన పట్టాభిషేకం జరుగుతున్నారంటే దీనికి కారణం ఎవరు? సీత జాడను తెలిపి అనేక విధాలుగా తోడ్పడిన హనుమంతుడే. కనుక హనుమంతుడికి మొట్టమొదట నా కృతజ్ఞతాభివందనలు సమర్పిస్తున్నాను అంటాడు. సీతను రావణుని బారి నుండి రక్షించటానికి ప్రాణాలకు తెగించి పోరాడిన జటాయువును జ్ఞాపకం చేసుకుంటాడు శ్రీరామచంద్రమూర్తి. సీతాన్వేషణలో సహాయం చేసిన సుగ్రీవునికి, యుద్ధంలో రాక్షసులను కనిపెట్టి తోడ్పడిన విభీషణునికి కృతజ్ఞతలు చెప్తాడు. అంతేకాక సీతారాములతో తనకు ఎట్టి సంబంధమూ లేకపోయినప్పటికీ యుద్ధంలో అమితోత్సాహంతో పాల్గొని ప్రాణత్యాగం చేసిన వానరవీరుల్ని అందర్నీ గుర్తు చేసుకుంటాడు రాముడు. ఈ విధంగా ఎవరెవరు తనకు సహాయం చేశారో వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటాడు. సీత కూడా హనుమంతుడికి కృతజ్ఞతలు తెలుపుతూ, నీకు ముల్లోకములలోనూ పట్టం కట్టినప్పటికీ నీ రుణం నేను తీర్చుకోలేను. ఇంతటి భక్తి త్యాగము నీలో ఉండటం చేత నీవు ముల్లోకాలలోనూ సంచరించగలవు. నీ సంచారం చేత ముల్లోకాలు సుభిక్షంగా ఉంటాయి అని ఆశీర్వదించింది. చూసారా, అనగా ఉపకారం చేసిన వారికి తగిన కృతజ్ఞత చూపించాలని రామాయణం ద్వారా శ్రీరామచంద్రుడు, సాయిరామచంద్రుడు మనకి బోధిస్తున్నారు. కృతజ్ఞత చూపేవాడు మానవుడు, అదే కృతజ్ఞుడైనవాడు దానవుడు. అవతల వైపుకు మనం తర్వాత అవతారంలో మనం శ్రీకృష్ణావతారాన్ని చూసినట్లయితే స్వామి ఎంతో చక్కని ఉదాహరణ ఇస్తారు. శ్రీకృష్ణుడు, బలరాముడు చిన్నప్పుడు సాందీపుని దగ్గరికి విద్యను అభ్యసించడానికి వెళతారు. విద్యను అభ్యసించిన తరువాత గురుదక్షిణగా తమ కృతజ్ఞతను గురువుగారికి అందించటానికి వాళ్లు కోరగా సాందీప మహాముని చెప్తారు తను కోల్పోయిన తన కుమారుడు గురించి. సముద్రంలో ఏ విధంగా అయితే తప్పిపోయాడో ఆ విషయాన్ని శ్రీకృష్ణుడు బలరాముడికి చెప్పగానే శ్రీకృష్ణుడు బలరాముడు ఇద్దరూ వెళ్లి పాంచజన్యునితో, ఆ రాక్షసునితో పోరాడి సముద్రం నుంచి వెలికి తీసి సాందీప మహాముని కొడుకుని తిరిగి ఆయనకి గురుదక్షిణగా ఇస్తారు. చూశారా, అది కృతజ్ఞతాభావంతో గురువు పట్ల చూపించిన ఆ ప్రేమ, భక్తి. మనం ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం, కేవలం మనుషులకు మాత్రమే మనం కృతజ్ఞత తెలుపుకోవాలా? ప్రతి జీవికి, ఈ భూమిపై సంచరిస్తున్న ప్రతి జీవికి మనం కృతజ్ఞత తెలుపుకోవాలి. ఎందుకంటే అవి ఏ విధంగా మనకి సహాయపడతాయో కూడా మనం ఆలోచించలేం. ఇది మన స్వామివారితో ఒకసారి హార్స్లీ హిల్స్ లో జరిగిన చక్కని అనుభవం. ఒకసారి సత్యసాయిబాబా వారు కొంతమంది భక్తులతో కలిసి హార్స్లీ హిల్స్ కు వెళ్లారు. సముద్రమట్టానికి 3,800 అడుగులు ఎత్తున్న అందమైన ప్రకృతిలో విలసిల్లుతున్న ప్రదేశం అది. అక్కడ కొండలపై ఉన్న విశ్రాంతి భవనంలో అందరికీ వసతి ఏర్పాటు చేశారు. అక్కడ చేరటానికి జీప్ ఒక్కటే అనుకూలమైన వాహనం. వారికి పాపం కావలసిన నిత్యావసర వస్తువులు, మంచినీరు క్రింద నుండి తేవలసిందే. పాపం ఒక దున్నపోతు ప్రతిరోజు 2-3 సార్లు తోలుతెత్తులతో నీరు నింపుకుని క్రింద నుంచి కొండమీదకు మోసుకుని వచ్చేది. ఇంకా అక్కడ స్వామివారి బస అయిపోయింది. తిరుగు ప్రయాణం చేసే సమయం ఆసన్నమైంది. అందరూ తిరుగు ప్రయాణం చేసే సమయం వచ్చేసింది. ఇంతలో ఏదో గుర్తుకు వచ్చినట్లు స్వామి బంగ్లా వెనుకున్న తోటలోకి గబగబా నడుచుకుంటూ వెళ్లారు. అక్కడున్న దున్నపోతు వీపుపై ప్రేమగా నిమురుతూ, స్వామి, బంగారు, నీవు చాలా శ్రమపడి మాకు ఎంతో సేవ చేశావు అని ఆప్యాయంగా పలుకరించి వచ్చారు. చూశారా, సాక్షాత్తు ఆ భగవంతుడు ఎవరూ గుర్తించలేనటువంటి ఆ దున్నపోతుని కూడా ఎంతో కృతజ్ఞతాభావంతో ఆ మాటలు అన్నారంటే, మనం మన చుట్టూ ఉండే జీవులకి ఎంత కృతజ్ఞతను మనం చూపుకోవాలో దీని ద్వారా అర్థమవుతుంది. స్వామి చక్కగా మనకి ఈ విషయమై వివరిస్తుంటారు. ఒక రైతు ఒక ముసలి ఆవును అంగట్లో కషాయవానికి అమ్మి తిరిగి తన పొలానికి వచ్చాడట. అక్కడ అతనికి ఒక పెద్ద పాము ఎదురైంది. అప్పుడు అతడు, విషపు ప్రాణిని చంపండి అని అరిచాడంట. అప్పుడు పాము అతనితో, నేను విషపు ప్రాణిని కాదు, నీవే విషపు ప్రాణివి అన్నది. కాదు కాదు అన్నాడతడు. అప్పుడు పాము, నీవు వెళ్లి ఆ దూడని అడుగు అన్నది. ఆ దూడ అతని ద్వేషము క్రూరత్వాలకు సంబంధించి విషాదకరమైన విషయాలు చెప్పింది. తనను తల్లి దగ్గర పాలు త్రాగనీయకుండా బలవంతంగా లాగి త్రాటితో కట్టటము, అతని చేత బరువురు లాగిస్తూ తనను దెబ్బలు కొట్టటము, తన తోకను అతడు గట్టిగా మెరికలు పెట్టటము వివరించి చెప్పి, మానవుడు కృతజ్ఞత లేని జంతువు, అతడు ఎంతో హీనంగా ఉంటూ ఇతరులను పశువు అంటాడు అని అన్నది. నిజానికి మనిషిని కాని జంతువుని కాని చెడు మాట అనకూడదు అని స్వామి చెప్తారు. కారణం, అన్ని జీవుల్లోనూ భగవంతుడు ఉన్నాడు. మనం పలికే కఠినమైన మాట లోపల ఉన్న భగవంతునికే వస్తుంది అని స్వామి చెప్తారు. అందుకే సర్వజీవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతి, మనం చేసే ప్రతి మంచి కార్యం ఆ భగవంతునికే చేరుతుంది. అలాగే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతి గచ్చతి, ఆ జీవిలో ఉండే భగవంతునికే మనం చేసే చెడు కూడా తగులుతుందని స్వామి చెప్తారు. ఈ విధంగా మనం ఆలోచించినట్లయితే స్వామి జీవితంలోంచి ఒక చక్కని ఉదాహరణ మీకిప్పుడు చెప్తాను. సమాజానికి ఏ విధంగా మనం సేవ చేయాలి, ఏ భావనతో సేవ చేయాలి, ఎందుకంటే సమాజం నుంచే మనం పుట్టాము, సమాజానికే మనం తిరిగి చేరతాము, అందుకే మన సర్వస్వం సమాజానికి చేరాలి. ఒకసారి అనంతపురం నీటి ప్రాజెక్టు పూర్తయిన తరువాత కొంతమంది గ్రామస్తులు వచ్చి స్వామికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి అని మనస్ఫూర్తిగా అనుకున్నారట. వాళ్లంతా సాయి కులవన్ సభామండపంలో ఆసీనులై వేచి ఉన్నారు స్వామి కోసం. స్వామి టకటకా దర్శనానికి వస్తూ మొట్టమొదటిగా ఆ గ్రామస్తుల దగ్గరికి వెళ్లి ఇట్లాగా వాళ్లని ఆశీర్వదించి చక్కగా, అప్పుడు ఆ గ్రామస్తులు చెప్పడం మొదలుపెట్టారంట, స్వామి మీరు మాకు ఎంతో సహాయం చేశారు, మాకు మంచినీటిని తాగటానికి మంచినీటిని అందించారు అని అంటూ ఉంటే స్వామి అన్నారట, అరేరే మీరెందుకు అలా చెప్తారు, నేనే మీకు కృతజ్ఞత తెలుపుకోవాలి, ఎందుకంటే మీరు నాకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించారు కాబట్టి అన్నారట. ఇంకా చూశారా, సాక్షాత్తు భగవంతుడు ఈ మాట అన్నాడంటే మానవ మాత్రులమైన మనం ఏ విధంగా మన జీవితంలో వ్యవహరించాలి, సమాజం పట్ల మనం ఎలాగా కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి అనేది తెలుసుకోవాల్సిన విషయం. ఒక చక్కని ఉదాహరణ నాకు ఈ సమయంలో గుర్తొస్తుంది. ఇది చాలా ప్రఖ్యాతిగాంచిన ఈ చిన్న కథ. ఇది గ్రీక్ కథ ఒకటి. ఆండ్రికులస్ అనే ఒక యోధుడు ఉండేవాడంట. ఒకసారి అతను అడవిలో వెళ్తూ ఉండగా ఒక సింహానికి దెబ్బ తగిలి ఒక ముళ్ళు కాలికి గుచ్చుకొని తన పంజాలో ఎంతో బాధపడుతూ విలవిలలాడుతూ ఆ అడవిలో పడి ఉన్నదట. పాపం ఎవ్వరు, అది క్రూర మృగం కాబట్టి దానికి సహాయం చేయడానికి ఎవ్వరూ దాని దగ్గరికి రావటం లేదు. అప్పుడు ఈ దృశ్యాన్ని చూసిన ఆండ్రికులస్ దాని దగ్గరికి పోయి దాని కాలిలో ఉన్న ముళ్ళుని చక్కగా తీసేసి హాయిగా అది పాపం ఫ్రీగా తిరిగేటట్టు చేశాడు. మనం చేసిన మంచి పని గాని చెడు పనికి గాని మన కర్మ తప్పకుండా దానికి తిరిగి ఒక రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్ అనేది ఇస్తుందనేది ప్రకృతి సహజం. ఏదో ఒక కారణంగా రాజు ఆండ్రికులస్తో అంత సంతోషంగా లేక చేయని తప్పుకు కారాగార శిక్ష విధిస్తాడు. విధించి నలుగురి మధ్యలో కూడా తనకి మరణశిక్ష విధించాలని, ఒక సింహం బోనులో పడవేయాలని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు ఆండ్రికులస్ ని భటులు తీసుకుని వచ్చి ఆ 10 మంది చూసే విధంగా ఒక సింహం ఉన్న బోనులోకి ఆండ్రికులస్ ని పంపిస్తారు. పంపించినప్పుడు అందరికీ ఎంతో వింతగా అనిపిస్తుంది. ఆ సింహం ఆండ్రికులస్ దగ్గరికి వచ్చి తన చేయిని చక్కగా నాకేస్తుంది. ఎందుకంటే ఆ సింహం అప్పుడు పూర్వం ఆండ్రికులస్ అడవికి పోయి ఆ సింహం పంజాలోంచి ఆ ముళ్ళును తీసిన అదే సింహం అది. ఆ ఉపకారానికి ఆ సింహం కూడా ఆండ్రికులస్ ని గుర్తించి తనని ఏమీ చేయకుండా వదిలిపెట్టింది. అప్పుడు చుట్టూ ఉన్నవాళ్లు అంతా ఎంతో ఆశ్చర్యపోయి ఇతను చాలా మంచివాడు అన్న నిజాన్ని గుర్తించి ఆ సింహంతో పాటు ఆండ్రికులస్ ని కూడా వదిలేసి పంపించేస్తారు. చూశారా, ఈ విధంగా కృతజ్ఞత అనేది జంతువులు కూడా మానవుల వైపు చూపిస్తూ ఉంటాయి. మరి దివ్యత్వానికి ఎంతో దగ్గరవారమైన మానవులు ఏ విధంగా కృతజ్ఞత తెలుపుకోవాలి, మనం ఆలోచించవలసిన విషయం. ఈ సమాజం పట్ల మనం ఏ విధమైనటువంటి భావం కలిగి ఉండాలి కృతజ్ఞతతో అనేది స్వామివారు ఒకసారి ఉపన్యాసంలో చెప్పారు. ఆ విషయాన్ని ఇప్పుడు మనం విందాం స్వామి ద్వారా.
మనం చదివినటువంటి చదువు అంతా కూడా సమాజం ద్వారానే మనం నేర్చుకున్నాం. మన తెలివితేటలు మనం నేర్చుకున్నటువంటి స్పెషలైజ్ డాక్టర్స్ అంతా కూడా ఒక సమాజం నుంచినే మనం తీసుకున్నాము. ఈ డాక్టర్ అయినటువంటి కూడా ఈ వైద్యములకు సంబంధించినటువంటి విధానము ఏదో ఒక మహనీయుడు అనేక శ్రమలు పడి దానిని ఆర్జించినటువంటి దాన్ని మనం ఆర్జించి తద్వారా మనము దీన్ని అనుభవిస్తున్నాం. ఎవరో దీనిని అభివృద్ది పరిచినటువంటి దాన్నే మనం అందుకోగలిగినాము, కానీ మనకు మనం అందుకోగలేము. మనకు తెలియనటువంటిది ఎవరో మనకు తెలియజెప్పినప్పుడు వానికి మనం ఎంత గ్రాటిట్యూడ్ చెప్పాలి. నా టవర్ నేను కింద విడిచిపెట్టినప్పుడు ఎవడో ఒకరు చేతికి అందిస్తే థ్యాంక్స్ అంటున్నాం. నా టవర్ నాకు అందించినందుకు నేను థ్యాంక్స్ చెప్తుంటే నీకు ఇంత తెలివితేటలను ఇంత గొప్ప శక్తిని అందించినటువంటి ఈ సమాజానికి మనం ఏమి థ్యాంక్స్ చెప్తున్నాం? సమాజం నుంచినే అందుకుంటున్నాము. మన విద్యలు, మన ధనము, మన గుణము, మన సర్వస్వ శక్తులు అన్నీ సమాజం నుంచినే మనం తీసుకుంటున్నాము. కానీ మనం సమాజానికి దీనికి ప్రతిఫలంగా ఏమందిస్తున్నాం అది మనం చక్కగా గుర్తించాలి. అది గుర్తించుకున్న తర్వాతనే మన యొక్క శక్తులంతా కూడా సద్వినియోగపరచుకోవచ్చు. కనుక ప్రతి మానవుడు కూడా సమాజ సహాయం లేకుండా ఏ శక్తిని కూడా తాను సాధించలేడు. సమాజంలో పుట్టాము, సమాజంలో పెరిగాము, సమాజంలో జీవిస్తున్నాము, సమాజంతోనే మన జీవితం అంతా కూడా అభివృద్ది అవుతుండాలి. సమాజమే లేకపోతే నీవే లేవు. ఒక్క చెట్టు అడవి కాదు, ఒక్క మనిషి సమాజం కాదు, ఒక్క ఇల్లు గ్రామం కాదు. అనేక గ్రామం ఇల్లు చేరినప్పుడే గ్రామం అవుతుంది, అనేక మంది చేరినప్పుడే సమాజం అవుతుంది, కానీ అనేక వృక్షములు చేరినప్పుడే వనం అవుతుంది. కనుక మనం సమాజ జీవులము. ఈ సమాజ జీవులము అనేటువంటి యొక్క సమదృష్టిని ఈనాడు మనము పోగొట్టుకున్నాము. వేస్టి మనము సొసైటీతో ఉండాలి. సమష్టి స్వరూపం మనము. నీవు పుట్టక పూర్వమే నీ తల్లిదండ్రులు ఉన్నారు, కాబట్టి నీ తల్లిదండ్రుల యొక్క సమాజం నుంచినే నీవు పుట్టావు. కనుక నీకు పూర్వమే ఉండినటువంటి వారికి నీవు దానికి తగినటువంటి యొక్క కృతజ్ఞత అందించాలి కదా. ఈనాటి మానవుల లోపల స్వార్థమే పెరిగిపోయి కొంత సమాజ దృష్టి అనేటువంటి విస్మరించి కృతజ్ఞత లేనటువంటి క్రూరులుగా తయారవుతున్నాం. దానివల్లే మన యొక్క విద్య కాని, మన యొక్క శక్తి కాని, మన యొక్క బుద్ధి కాని సద్వినియోగపరచుకోవడానికి తగినటువంటి అవకాశం లేకపోతుండాలి.
స్వామి మనకి ఎన్నో ఉదాహరణల ద్వారా ఏ విధంగా ఉండకూడదు, కృతజ్ఞతాభావం ఏ విధంగా ఉండకూడదు అనేది చూపించడానికి మనకి చక్కని ఉదాహరణలు చెప్తూ ఉంటారు. దాంట్లో మొట్టమొదటిగా చెప్పేది రావణాసురుడి గురించి. రావణాసురుడు పాపం శివభక్తుడే, శివుని నామస్మరణ చేస్తూ ఉన్నాడు, కాని తనలో ఉన్నటువంటి దుర్గుణాలను ఏమాత్రం విడిచిపెట్టకుండా శివుడు కావాలి అంటే శివుడు ఏ విధంగా దొరుకుతాడు? చివరికి దుర్గతి పాలయ్యాడు. నామస్మరణ చేసినంత మాత్రాన మనం భగవంతునికి చేరువు కావలేము. ఎందుకంటే ఆ నామస్మరణ అనేది మనలో ఉన్న చెడు గుణాలను, అవలక్షణాలను తగ్గించుకుంటూ రావాలి. అప్పుడే నామస్మరణ యొక్క ప్రభావం మనపై పడి భగవంతుడు మనకు చేస్తున్న ఈ ఉపకారానికి మనం కృతజ్ఞత తెలుపుకునే స్థాయికి మనం చేరుతాం. భస్మాసురుడు శివుడు ఉదాహరణ కూడా స్వామి ఎంతో ఫ్రీక్వెంట్ గా చెప్తూ ఉండే ఒక ఉదాహరణ. ఎందుకంటే పాపం భస్మాసురుడికి శివుడు అభయమిచ్చి ఆ వరాన్ని ఇస్తాడు, కాని ఏమాత్రం కృతజ్ఞత లేకుండా ఆ వరాన్ని తనపైనే ప్రయోగించే ప్రయత్నం చేస్తాడు భస్మాసురుడు. మరి ఈ విధంగా కృతజ్ఞతాభావం మనకి ఉండకూడదు. మనకి చిన్న ఉపకారం చేసిన వారైనా సరే జీవితంలో వారిని మనం ఎన్నడూ మరవకూడదంటారు స్వామి. ఇక్కడ చాలా హాస్యాస్పదంగా స్వామి ఒక ఉదాహరణ చెప్తూ ఉంటారు. మనం ఎందుకు ఇవన్నీ చెప్పుకుంటున్నామంటే మన జీవితంలో నిమిషాలు, గడియలు, గంటలు, రోజులు అట్లా గడిచిపోతున్నాయి. ఇన్ని గడిచేదానికి కారణం ఎంతో మంది కలిసి కృషి చేస్తూ మనల్ని ముందుకి వెళ్లేలా చేస్తున్నారు. ఒక్క 10 రోజులు ఈ డిమానిటైజేషన్ వల్ల మనకి ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని అందరూ అంటూ ఉంటారు. వివిధ రకాలైన ఆలోచనలు సమాజంలో రేకెత్తుతున్నాయి. మరి మన జీవితం సాఫీగా సాగడానికి ఎన్నో బ్యాంకులు కష్టపడి పనిచేస్తున్నాయి, ఆర్బీఐ వాళ్లు కష్టపడి పనిచేస్తున్నారు. మనం ఎప్పుడైనా కష్టం గురించి ఆలోచిస్తున్నాం గాని వారు పడే శ్రమ ఏంటి, వారు తీసుకునే చర్యలేంటి అని ఒక్కసారైనా పాజిటివ్ గా ఆలోచించే ప్రయత్నం చేశామా? ఆలోచించినప్పుడు జీవితంలో మనం కంప్లైంట్ అనేది చెయ్యము. మనకి ఉన్నదానితో ఎప్పుడైతే మనం ఆనందంగా ఉంటామో, సాటిస్ఫాక్షన్ సంతృప్తి అనేది ఎప్పుడైతే మనకు వస్తుందో, అప్పుడు తప్పకుండా జీవితంలో మనం కృతజ్ఞతాభావం అనేది పెంపొందించుకోగలం. స్వామి చాలా సరదాగా కానీ చాలా సీరియస్ గా ఈ ఉదాహరణ మనకు చెప్తారు. దాంతో ఈనాటి కార్యక్రమాన్ని మనం ముగించుకుంటూ వచ్చే రోజుల్లో మరికొంతమంది స్వామి భక్తులతో కలిసి ఈ కృతజ్ఞత గురించి వారి వారి అనుభవాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మరి ఈ చిన్న కథను వింటూ ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశ్వరి కార్యక్రమాన్ని ముగిస్తూ గణేష్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. ఈ అందమైన కథను విని తర్వాత మరికొద్దిసేపట్లో సాయి కుల్వన్ సభామండపం నుండి వేరం భజన కార్యక్రమాల యొక్క ప్రత్యక్ష ప్రసారాలను మీరు వింటారు. ఈ చిన్న కథ మీకోసం స్వామి ద్వారా.
జగత్తులో ప్రతి మానవుడి నుంచి కూడా ఏదో అంతో ఇంతో మనం ఉపకారం అందుకుంటున్నాము. కనుక మనము అనేక యుక్తుల చేత మనము కొన్ని యొక్క బాధలను తప్పించుకోవడానికి తగినటువంటి యొక్క పన్నాగం పన్నుతున్నాము. నిజంగా ఈనాటి విద్యలన్నీ కూడా పెడమార్గం పట్టిస్తున్నాయి, మానవత్వాన్ని నిర్మూలన చేస్తున్నాయి, మ్యాక్ అండ్ క్రాక్ చేత కూడా మానవత్వాన్ని పూర్తి కూడా నశింపజేసుకుంటున్నాయి. దీనికి ఒక చిన్న కథ కూడా ఉంటుండాలి, మీకు అందరికి తెలుసు, అనేక పర్యాయం చెప్పాను. ఒక కొలం లోపల ముసలి జీవిస్తూ తన కాలంను గడుపుకుంటూ ఉండాలి. ఆ యొక్క కొలనుకు పక్కన ఒడ్డునే ఒక పెద్ద వృక్షం ఉంటుండాలి. ఆ వృక్షం పైన ఒక కోతి నివసిస్తూ ఉంటుండాలి. ఆ వృక్షం ఏ వృక్షం అనగా నేరేడు వృక్షము. ఈ ఫలమునంతా భుజిస్తూ ఉంటుంటారు. ఇది భుజించడము, కింద పడవేయటము. అది కింద పడవేసినటువంటి యొక్క రేడి పండ్లను ఆ ముసలు తిని చాలా ఆనందించడం జరుగుతూ ఉండేది. ఈ విధంగా కొంతకాలం చక్కగా తినింది. ఆ క్రోకడాయలు కూడా చక్కగా బలిచింది. ఈ కోతికి క్రోకడాయలకు చక్కగా స్నేహం ఏర్పడిపోయింది. ఈ క్రోకడాయలు చెప్పింది, ఓ మంకీ బావా, ఓ బ్రదర్ ఇన్ ద మంకీ, నీ దగ్గర నుంచి నేను చిన్నము విందును ఆరగిస్తున్నాను, కనుక నీవు కూడా మా ఇంటికి ఒక దూరం చుచ్చి విందు మా విందును ఆరగించాలి అని. ఇది కోతికి ఆశ్చర్యం వేసింది. దీనికి ఎక్కడ ఇల్లు ఉంటుందాది, ఇది ఎక్కడ నివసిస్తుందాది అని అనుకుని కొద్ది యోచన చేసింది. ఈ మంకీ ఎక్కడిది, మానవునికి పూర్వపు జన్మమే మంకీ, కనుక చాలా తెలివితేటలు ఉంటున్నాయి ఈ మంకీకి. ఏదో మంకీ అని మనం పిలుస్తామే కానీ మంకీకి ఉన్న తెలివితేటలు ఎవరికి లేదు, మ్యాన్కి కూడా లేదు. అందువల్లనే శ్రీరాముని యొక్క దాసుడుగా తయారయ్యాడు ఆ హనుమంతుడు. ఎంత కార్యమును సాధించాడు. సరే ఇది ఒప్పుకుంది పాపం, నేను ఎట్ట వచ్చేది మీ ఇంటికి, నేను నీళ్లలో దిగలేను, నీవు నీళ్లను విడిచి గట్టుకు రాలేవు, కనుక నేను ఎట్ట మీ ఇంటికి వచ్చేది అని చెప్పింది. అయ్యో స్నేహితుడా, నాకింత దేహం ఉంటుండాలి, నా పైన కూర్చో, నేను తీసుకుని పోతాను పడవ మాదిరి. సరే కూర్చుంది. సరిగా అటువైపున గట్టుకు చేరే కొంత దూరం ఉండినట్టుగా అప్పుడు చెప్పింది ఈ యొక్క తోకడాయలు తన రహస్యాన్ని. లేదు లేదు ఓ బావా, నీ గుండెను తినాలని నా భార్య చాలా ఆశపడుతుంటుండాలి, కనుక నా యొక్క వైపు ఈ సంతృప్తి నేను ఇవ్వాలి, అందుకోసం నేను ఇక్కడ తెచ్చానున్నాడు. కోతి చాలా యోచన చేసింది, వరే వరే పిచ్చివాడా, నీ భార్యకు తృప్తి చేయకుంటే నాకు సంతోషమే, నాకు అప్పుడే ఎందుకు నువ్వు చెప్పలేదు, నా గుండెను ఎక్కడంటే అక్కడ ఎగురుతూ ఉంటాను, పడిపోతుందో ఏమో, చెట్టుకు తగిలించి వచ్చాను, తిరిగి వెనుక్కు పోదాం పా అన్నది. నేను ఎప్పుడు జంప్ చేస్తుంటాను, ఆ గుండె ఎక్కడ పడిపోతుందో ఏమని ఒక దగ్గర పెట్టాను భద్రంగా. రివర్స్ వెనక్కి పోదాం పా, తీసుకుని వచ్చేసేస్తాను అన్నాడు. ఈ యొక్క ముసలికి బుద్ధి లేదు, శక్తి తండ్రిగా ఉంది కానీ బుద్ధి లేదు. ఈనాటి విద్యావంతుల వలె ఉంటుంది, గుండెనిస్తుందనేటువంటి ఆశతోపల తిరిగి వచ్చింది క్లబ్ కు వచ్చినట్టుగా. ఇక్కడే నేను దిగిపోయి గుండెని తెస్తానని దిగింది, చెట్టు ఎక్కిపోయింది. ఓ పిచ్చి ముసలి, గుండెని తీసి తగిలించేకి వీలవుతుందా? ఇంత మాత్రం నీకు బుద్ధి లేకున్నటువంటి ఇలాంటి వాడిని ప్రశ్న, ఫ్రెండ్షిప్ నాకు అక్కర్లేదు పోమనింది. ఇలాంటి తెలివి తక్కువ ఫ్రెండ్షిప్ నాకెందుకు? ఫ్రెండ్స్ కావాలంటే తెలివి కలిగించే వారిగా ఉండాలి. నా కష్టముని ఎందు సుఖమునందు కూడా నా క్షేమాన్ని ఆశించాలి. కృతజ్ఞతను చూపాలనుకుంటే భగవంతునికి ఈ విధమైన యుక్తిగా మా కాదు మనం చూడబడుతుంది. హృదయంతో భగవంతునికి అర్పితం చెయ్యాలి. ఇది ఏ మన యొక్క ట్యాక్స్.